నేను అటు శ్లోకాలు చూడండి, రెండు మూడు శ్లోకాలు.
జ్ఞానం తేహం స విజ్ఞానం, ఇదం వక్ష్యామ్య శేషతః, యజ్ఞాత్వా నేహ భూయోన్యత్. జ్ఞాతవ్యమవశిష్యతే మనుష్యాణాం సహస్రేషు, కశ్చిద్యతతి సిద్ధయే,
కశ్చిద్యతతి సిద్ధయే,
యతతామపి సిద్ధానాం,
యతతామపి సిద్ధానాం,
కశ్చిన్మాం వేత్తి తత్వతః,
కశ్చిన్మాం వేత్తి తత్వతః.
ఈ అధ్యాయంలో భగవానుడు తాను చెప్పబోయేటువంటి జ్ఞానం ఎలాంటిదో రెండవ శ్లోకంలోనే తెలియజేయటం జరిగింది. తాను చెప్పబోయేటువంటి జ్ఞానం విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానమని, అంటే అనుభవ జ్ఞానమని, అంటే అనుభవాన్ని పొందటానికి ఉపయోగపడేటువంటి జ్ఞానమని, ఆత్మానుభూతిని ప్రసాదించేటువంటి జ్ఞానమని, ప్రతి మానవుడు కూడా తన యొక్క జన్మని సార్థకం చేసుకోవాలి అని అంటే ఏ జ్ఞానాన్ని అందుకోవాలో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నేను అందిస్తున్నాను అని, ఈ జ్ఞానం ప్రతి వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాల్సిందే అని కూడా తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ఈ జ్ఞానాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఇక లోకంలో ఇంకా ఏమీ తెలుసుకోవాల్సినటువంటిది లేదు. యజ్ఞాత్వా దేన్ని కనుక తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో, అదిగో దాన్ని గురించి నేను చెప్పబోతున్నాను అని కూడా భగవానుడు చెప్పడం జరిగింది. అంటే ఇది సర్వసమగ్రమైనటువంటి జ్ఞానం. భగవానుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవుల యొక్క శ్రేయస్సు కోసమని ఈ జ్ఞానాన్ని ఇక్కడ అందించడం జరిగింది. అంటే భగవత్ తత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఇక్కడ అందించడం జరిగింది. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని, ఎంతో విలువైనటువంటి జ్ఞానాన్ని లోకంలో మానవులంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని అంటే లేదు. ఎందుకనంటే వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. లౌకికమైనటువంటి విషయాల మీద, ప్రాపంచికమైనటువంటి విషయాల మీద, ధన సంపాదన మీద, ఇళ్ళు వాకిళ్ళు, భార్యా బిడ్డలు, ఎప్పుడు కూడా దీన్ని గురించి ఆలోచించేటువంటి వాడికి ఈ జ్ఞానంతో పని లేదు. ఈ జ్ఞానం ఒకటి ఉన్నదని తెలియదు, తెలిసినప్పటికీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన అతనికి రాదు. రెండవది అహంకారం. నిన్న చెప్పుకున్నాం, ఆ నేనేమిటి, ఈ తెలుసుకునేది ఏమిటి, ఓ ఇవన్నీ నాకు తెలుసులే అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో అది కూడా జ్ఞానానికి నిన్ను దూరం చేస్తుంది. అందువల్ల వేలాది మందిలో ఏ ఒక్కడో ఈ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాడని, అలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కడో ఈ జ్ఞానాన్ని గురించి చక్కగా తెలుసుకుంటాడని, అలా తెలుసుకున్నటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కడో దీన్ని ఆత్మానుభూతిని పొందటానికి ఉపయోగించుకొని ఆ ఆత్మానుభూతిని పొందుతాడని ఇక్కడ భగవానుడు మూడవ శ్లోకంలో చెప్పడం జరిగింది. అంటే ఇంతటి అపురూపమైనటువంటి, దుర్లభమైనటువంటి, విలువైనటువంటి జ్ఞానాన్ని భగవంతుని వైపుకి తిరిగి ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి తపన కలిగినటువంటి నీవు, ఓ అర్జున, తప్పకుండా తెలుసుకో. నీవు అలా తెలుసుకోవటానికి కావలసినటువంటి అర్హతలు కలిగినటువంటి వాడివి. ఎందుకనంటే 18 అక్షోహిణుల సేన ఈ కురుక్షేత్ర యుద్ధ భూమిలో నిలిచి ఉంటే గందరగోళంగా, గోలగోలగా ఏనుగుల యొక్క ఘీంకారాలు, గుర్రాల యొక్క సకిలింపులు, వీరుల యొక్క సవాళ్ళు ఇవన్నీ కూడా వినపడుతూ ఉంటే నీవు ఇదిగో నేను చెప్పబోయేటువంటి ఈ జ్ఞానాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నావు అని అంటే నువ్వు పూర్వంలో ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాడివి, కాబట్టి నీకు అర్హత ఉంది, అందుకని నువ్వు తెలుసుకో. కాబట్టి నేను చెప్పబోయేటువంటి ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా విను అని భగవానుడు తెలియజేయబోతున్నాడు. మరి ఆయన చెప్పబోయేటువంటి జ్ఞానం ఏమిటో ఈ 4వ శ్లోకం నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఈ 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి.
భూమి రాతోమలో వాయు మనో బుద్ధి రేవచ, అహంకార ఇతి
భూమి ఆపహ అంటే నీరు, భూమి జలము, అనలహ అంటే అగ్ని, వాయు అంటే వాయువు గాలి, ఖం అంటే ఆకాశం, మనహ అంటే మనస్సు, బుద్ధి అంటే బుద్ధి, ఏవచ ఇంకా వీటితో పాటుగా అహంకార అహంకారం ఇతి అనేటువంటి మే ప్రకృతి అష్టధా భిన్నాహ. ఈ విధంగా ఎనిమిది రకాలైనటువంటి ప్రకృతి, నా యొక్క ప్రకృతి ఇదిగో ఇలా ఎనిమిది రకాలుగా విభాగించబడి ఉన్నది అని భగవానుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇక్కడ నా ప్రకృతి అని అంటున్నాడు అంటే ఈ పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని భూమి నీరు భూమి అన్నటువంటి పంచభూతాలు, అలాగనే ఈ మనస్సు బుద్ధి అహంకారము అనేటువంటి అంతఃకరణాలు, ఈ ఎనిమిది కూడా భగవంతుడి యొక్క ప్రకృతులే. అందుకే మే ప్రకృతి అని భగవానుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. భగవంతుడికి రెండు ప్రకృతులు ఉన్నాయి. ఏమిటా రెండు అని అంటే, ఒకటి అపరాప్రకృతి, రెండు పరాప్రకృతి. నిజంగా ఈ లోకంలో ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, ప్రతి ప్రాణి కూడా ఈ రెండు ప్రకృతులనే కలిగి ఉన్నాయి. మన దగ్గర రెండు లేవు, ఈ జడమైనటువంటి శరీరం, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా జడమైనటువంటివి. ఈ జడమైనటువంటివన్నీ ఎట్లా కదులుతున్నాయి, వాటి పనులు నిర్వర్తించుకోగలుగుతున్నాయి అని అంటే వీటి వెనక ఉన్నటువంటి చైతన్యం కారణంగా. అక్కడ లైట్ ఉందనుకోండి అది ఎట్లా వెలుగుతుంది, కరెంటు వల్ల. ఆ ఫ్యాన్ ఉందనుకోండి ఎట్లా తిరుగుతుంది, కరెంటు వల్ల. అదే ప్రకారంగా అక్కడ కరెంటు ఎట్లయితే పనిచేస్తూ ఉందో, ఇక్కడ ఆత్మ చైతన్యం అనేటువంటి చైతన్య శక్తి పనిచేస్తూ ఇదిగో ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా చక్కగా పనిచేయటానికి కారణమవుతా ఉన్నాయి. ఇట్లా ఈ జడమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, ఈ అష్ట ప్రకృతులు, ఈ జడమైనటువంటి వాటికి చైతన్యాన్ని ఇచ్చేటువంటిదే ఆత్మ, అదే పరాప్రకృతి. అంటే అపరాప్రకృతి పరాప్రకృతి అనే రెండు ప్రకృతులతో ఇదిగో ఈ సమస్త సృష్టి కూడా ఉన్నది, ఈ సమస్త ప్రాణికోట్లు కూడా అలా ఉన్నాయి. మరైతే రెండు ప్రకృతులు ఉన్నాయి కదా, ముందు ఒకదాన్ని గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అదేమిటంటే అపరాప్రకృతి. మరి ఏం చెబుతున్నాడు అపరాప్రకృతిలో? ఐదు భూతాలు, మనస్సు బుద్ధి అహంకారము అనేటువంటి మూడు అంతఃకరణాలు. అంతఃకరణము అని అంటే లోపలుండే పనిముట్లు. కాబట్టి ఈ లోపలు ఉంటాయి, కనపడదు. దుఃఖాలతో బాధలతో సతమతమయ్యేటువంటి మానవుడికి భగవద్గీత ఒక్కటే చక్కని మందు. అర్జునుడు నిజంగా దుఃఖంలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు. మరి అటువంటి వాడికి ఈ గీతామృతం అనేటువంటి దాన్ని సేవించడంతో అతడి యొక్క దుఃఖం తొలగిపోయింది, అతడి యొక్క విషాదం కాస్త పోయింది. ఈ లోకంలో అందరూ కూడా దుఃఖంలోనే ఉంటారు, బాధల్లో ఉంటారు, భయాల్లో ఉంటారు, అలజడుల్లో, ఆందోళనల్లో, ఎన్నో రకాలైనటువంటి అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు. ఈ అసంతృప్తి కనుక పోవాలంటే, ఈ దుఃఖాలు పోవాలంటే, ఈ బాధలు పోవాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు, వృత్తులు చేస్తుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, పరిశ్రమలు పెట్టుకుంటూ ఉంటారు, మరి సన్యాసుల్లో చేరుతారు, రాజకీయాల్లో చేరుతారు, ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం, ఇలా ఏదో ఒక రకంగా ఏదో సంపాదించాలని, ఏదో చేయాలని, ఏదో సుఖంగా ఉండాలని, మన కష్టాలన్నీ పోవాలని ఇలా అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని రకాలైనటువంటి పనులు చేసినా దుఃఖాలైతే పోతే పోతాయేమో కానీ ఆ పోవటం శాశ్వతంగా దుఃఖాలు పోతుంది. అంటే తాత్కాలికంగా మాత్రమే ఆ దుఃఖాలు తొలగుతాయి, మళ్ళీ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. తాత్కాలికంగా ఆనందం కలుగుతూనే ఉంటుంది, మళ్ళీ కాసేపటికే దుఃఖం. ఈ ప్రకారంగా శాశ్వతమైనటువంటి దుఃఖ నివృత్తి అనేటువంటిది జరగటల్లా. మరైతే మరి శాశ్వతమైనటువంటి దుఃఖం, దుఃఖ నివృత్తి మనకి ఎందుకు జరగటం లేదు? తాత్కాలికంగా మాత్రమే ఎందుకు ఈ దుఃఖాలు మనకి పోతూ ఉన్నాయి అని అంటే, చూడండి, రోగాలు పోగొట్టుకోవటానికి ఎన్నో హాస్పిటల్స్లో ఈ లోకంలో వెలుస్తూ ఉన్నాయి. రోగాలను పోగొడతాము అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో హాస్పిటల్స్ వెలుస్తున్నాయి. ప్రభుత్వం కొన్ని తెలుస్తూ ఉన్నాయి, ప్రైవేట్గా కొన్ని హాస్పిటల్స్ వస్తున్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ అని తలకాయ నొప్పి కనుక వస్తే 100,000 రూపాయలు, ముక్కుల చీవిడి కారితే 200,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి హాస్పిటల్స్ కూడా వస్తూ ఉంటాయి, వస్తున్నాయి. మరైతే ఇన్ని రకాలైనటువంటి హాస్పిటల్స్ వస్తున్నాయే, మరి ప్రతి సంవత్సరం కూడా వేల కొద్ది డాక్టర్లు వస్తున్నారే, మరి రోగాలు ఏమైనా తగ్గుతున్నాయా, రోగులు ఏమైనా తగ్గుతున్నారా? రోగాలు పెరుగుతున్నాయి, రోగులు కూడా పెరిగిపోతూనే ఉన్నారు. ఎందుకని ఎందుకనంటే ఒక్కసారి జబ్బు కనుక చేసి హాస్పిటల్కి కనుక వెళితే ఆ జబ్బు తాత్కాలికంగా తగ్గుతుందే కానీ శాశ్వతంగా ఇక మళ్ళీ జబ్బు అనేటువంటిది లేకుండా పోదు. ఒక జబ్బు కనుక తగ్గితే మరొక జబ్బు మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందువల్ల ఏమవుతుందనంటే ఈ రోగాలు రష్లు వస్తూనే ఉంటుంటాయి, పోతూనే ఉంటుంటారు, అవి తగ్గినట్టే తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ వస్తారు, మళ్ళీ రోగం వస్తే మళ్ళీ పోతూ ఉంటారు. అందువల్లనే ఎంతకాలమైనా సరే ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా ఎంతమంది డాక్టర్లు వచ్చినా సరే అదిగో అది ఎట్లా పెరిగిపోతానే ఉంటుంది. శాశ్వతమైనటువంటి నివారణ, రోగ నివారణ, దుఃఖ నివారణ అనేటువంటిది లేదు. అలాగే మనకు కూడా ఎన్ని రకాలైనటువంటి దుఃఖాలు కరిగిపోయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. ఏ దుఃఖం కూడా మనకి శాశ్వతంగా తొలగదు, తాత్కాలికంగా మాత్రమే తొలగిపోతూ ఉంటాయి. దుఃఖం పూర్తిగా శాశ్వతంగా తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? దాని యొక్క మూల కారణాన్ని, ఆ మూల కారణం తెలుసుకొని దాన్ని తొలగించాలి. అంటే అసలు జబ్బు అనేది ఎందుకు వచ్చిందో దాని మూల కారణం తెలుసుకొని దాన్ని కనుక తొలగిస్తే ఆ జబ్బు మళ్ళీ రాదు. అలా కాకుండా పై పై పూతలతోటి కనుక ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ జబ్బు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటి పెరట్లో అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయి, దాంట్లో మీకు తెలియకుండానే ఒక ముళ్ళ చెట్టు పెరిగింది, అది పెరిగి పెరిగి పెద్దదయ్యింది. పెద్దయిన తర్వాత మీరు ఆ పెరట్లో కనుక వెళ్ళి వస్తూ కనుక ఉంటే అది తగులుతుంటుంది, ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది. మరైతే ఈ దుఃఖం కలగకుండా ఉండాలంటే ఏం చేస్తాం? ఒక కత్తిరి తీసుకొని ఆ కొమ్మలన్నీ కూడా కత్తిరించేస్తాం. అలా కత్తిరించేస్తే ఇక ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయి. కానీ మళ్ళీ ఒక నెల అయ్యేటప్పటికల్లా ఏమవుతుందంటే అలాగ తిరిగిపోతాం, మళ్ళీ అట్టే గుచ్చుకుంటా ఉంది, మళ్ళీ కత్తిరిస్తాం. అంటే ఎప్పటికిది అంటే ఎప్పుడు కూడా నువ్వు ఆ దుఃఖాన్ని తొలగించుకుంటావు, మళ్ళీ దుఃఖం వస్తుంటుంది. ఆ ముళ్ళ చెట్టుని నువ్వు కత్తిరిస్తూ ఉంటావు, మళ్ళీ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని కోకటి వేళతో సహా పెళ్ళగించి అవతల పరిగాలి. అప్పుడేమవుద్దనంటే ఇక మళ్ళీ చెట్టు పెరిగేటువంటి అవకాశం లేదు, ఆ ముళ్ళు గుచ్చుకునేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి మన యొక్క దుఃఖాలకు కూడా మూల కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి. మూలంతో సహా ఈ దుఃఖాన్ని మనం ఛేదించాలి. కానీ దానికి మనకు అవకాశం లేదు. ఎందుకనంటే మనకి తీరిక లేదు. ఈ రోజుల్లో ఎవరినైనా కదిలించండి, బిజీ బిజీ బిజీ, ఆ సెల్ ఫోన్లు ఉంటాయి, ఒకటో రెండో దగ్గర ఉంటుంటాయి, ఇది మోగుతుంటుంది అది మోగుతూ ఉంటుంది, ప్రతివాడు బిజీయే, అసలు పని లేనటువంటి వాడే లేదు, అంత బిజీగా ఉంటూ ఉంటారు. అందుకని ఇంత బిజీ లైఫ్లో నాకు వచ్చినటువంటి ఈ దుఃఖాలన్నింటినీ కూడా శాశ్వతంగా తొలగించుకోవటం ఎట్లా అని ఆలోచించేటువంటి తీరిక ఏ మానవుడికి ఉంది? కాబట్టి మరి దేని గురించి ఆలోచిస్తాం? దేని గురించి అంటే డబ్బు గురించి, ఇల్లు వాకిళ్ళ గురించి, భార్యాబిడ్డల గురించి, స్నేహితుల గురించి, మరి వచ్చేటువంటి ఆదాయాన్ని గురించి, ఈ ఆదాయంలో నుంచి ఖర్చు ఎట్ట పెట్టకుండా ఉండాలని గురించి, మరి ఎట్లా జాగ్రత్తగా మనం దీన్ని బాగా పెంచి పెద్ద చేయాలా అనేటువంటి దాని గురించి, ఇలా అన్నిటి గురించి బాగా చక్కగా ఆలోచిస్తాం. అన్నీ పెంచుతాం, పెంచిన తర్వాత అవన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి అలా వెళ్ళిపోతాం. అంటే నువ్వు వదిలిపెట్టి వెళ్ళేవాడు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రం కష్టపడతాం. ఈ డబ్బు కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, భార్యాబిడ్డలు కానీ, నా ఆఖరికి నీ శరీరం కానీ, ఇవన్నీ కూడా వదిలిపెట్టిపోయాయి, నీతోటి రావు. ఈ నీతోటి రానటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రం జీవితం అంతా కష్టపడతావు. కానీ నీతో వచ్చేటువంటిది, నీకు శ్రేయస్సు కలిగించేటువంటిది, నీ సమస్తమైనటువంటి దుఃఖాలని తొలగించేటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించడానికి నీకు తీరిక లేదు. సరే పోనీయండి, ఆలోచించేటువంటి తీరిక లేకపోతే లేకపోయింది కాదు. కానీ తెలివన్నా ఉండాలిగా. అది ఏమిటంటే మనకి ఆలోచించడానికి తీరిక లేకపోతే దాని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు, అంటే మన దృష్టిలో పనిబాట లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు, అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు, సాధువులు సన్యాసులైనటువంటి వాళ్ళకి పనిబాట ఏం లేదు పాపం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమస్తమైనటువంటి మానవుల యొక్క దుఃఖం ఎట్లా తొలగుద్ది, ఏ రకంగా వీళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనే ధ్యానం. ఆ ధ్యానంలో వాళ్ళు కూర్చొని అలా తదేకంగా ఆలోచించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆలోచన ఏదో ఒకటి వస్తుంది, ఓ పరిష్కారం దొరుకుతుంది. గౌతమ బుద్ధుడు ఇదే చేశాడు. ఆయన కూడా పనిపాట్లేనోడి. ఎందుకనంటే మన పనులు ఆయనకి లేవు, మనకున్నటువంటి కష్టాలు దుఃఖాలు మనకు ఆయన లేవు. ఆయన ఏంటంటే లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా శాంతిగా సుఖంగా హాయిగా ఎట్లా జీవిస్తారు, ఈ దుఃఖాన్ని ఎట్లా తీసేయాలి అని ఆలోచించడం కోసం వచ్చి ఓ 7 సంవత్సరాల బోధి వృక్షం కింద కూర్చుంటే అప్పుడు ఆయనకి ఏదో ఆలోచన వచ్చింది, ఈ దుఃఖాన్ని తొలగించేటువంటి ఉపాయం. కాబట్టి వేరే పని మాట లేకుండా ఒకవేళ ఏదన్నా ఉన్నప్పటికి కూడా వాటిని పట్టించుకోకుండా మానవుడి యొక్క తాత్కాలికమైనటువంటి సుఖమైనటువంటి ప్రేయస్సు కోసం కాకుండా శాశ్వత సుఖమైనటువంటి శ్రేయస్సు కోసం తీరుబడిగా కూర్చొని ఆలోచించేటువంటి వారు ఎవరన్నా కనుక దొరికితే అటువంటి వాడిని పట్టుకోవాలి కదా. మన తెలివి అజన్నా ఉండాలిగా, మనకు ఆలోచించడం చేత కాకపోతే ఆలోచించినటువంటి వాడినన్నా పట్టుకోవాలి కదా. మామూలుగా మనం ఏమంటామంటే వాళ్ళంతా పని మాట లేనోళ్ళండి, ఏ ఇల్లు వాకిల్ లేదు, భార్య బిడ్డలు లేరు, సన్యాసులేండి, ఏదో కాషాయ గుడ్లు కట్టుకొని పోతారు, లేకపోతే అసలు బట్టలు లేకుండానే ఉంటారు, ఏముందండి వాళ్ళ దగ్గర అనేటువంటి భావన మాత్రం మనకు ఉంటుందే తప్ప అటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడా వీటికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా మానవుడి యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు మనకు మార్గం చూపించడం కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆశ్రయించాలా, వాళ్ళని సేవించాలా, వాళ్ళు చెప్పినటువంటి మాట వినాలి అనేటువంటి ఆలోచన అన్న మనకుంటే మన జీవితం సార్థకం అవుతుంది. వండుకొని తినటం మనకి చేత కాలేదనుకోండి, ఎవరన్నా వండి పెడితే తినటం వల్ల చేత కావాలిగా. కాబట్టి అదన్నా మనం నేర్చుకోవాలి. అర్జునుడు కూడా తన యొక్క దుఃఖానికి కారణం ఏమిటో పాపం ఆయనకి తెలియదు, ఆయన యొక్క విషాదానికి కారణం ఏమిటో తెలియదు. ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చింది అనేటువంటి ఆలోచన, అంటే కురుక్షేత్ర యుద్ధ భూమిలో ప్రవేశించినప్పుడు అప్పటిదాకా ఎన్నో యుద్ధాలు చేశాడు, ఏనాడు ఆయనకి విషాదం రాలా, ఏనాడు ఆయనకి దుఃఖం రాలా. కానీ ఈనాడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో ప్రవేశించినప్పుడు ఆయనకి దుఃఖం వచ్చింది, ఆయనకి కష్టం వచ్చింది, విషాదం వచ్చింది. కానీ ఆయనకి తెలియకపోయినా ఒక విషయంలో తెలియగలిగినటువంటి వాడు. ఎందుకనంటే తన దుఃఖం కనుక తొలగాలి అంటే పరమాత్మ పాదాలు పట్టుకోవాలి అని తెలిసినటువంటి వాడు. అందుకే ఆ పరమాత్మ యొక్క పాదాలని గట్టిగా పట్టుకున్నాడు, శరణాలు పట్టుకొని శరణం అన్నాడు, శిష్య స్నేహం శాధిమాం తాం ప్రపన్నం అన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఒక తెలివి అంటే మహాత్ములైనటువంటి వాళ్ళని కనుక పట్టుకుంటేనైనా మన యొక్క దుఃఖం తొలగిపోతుంది, మన దుఃఖం తొలగిపోవటానికి కావలసినటువంటి మార్గాన్ని చెబుతాడు అనేటువంటి ఆ తెలివైనా కనుక ఉంటే అర్జునుడిలాగా, అర్జునుడు ఎట్టయితే శ్రీకృష్ణుడు పట్టుకున్నాడో, నువ్వు గురువి నేను శిష్యుణ్ణి అని అన్నాడో, అదిగో ఆ ప్రకారంగా మనకి ఈ మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళని గనక ఆశ్రయించినట్లయితే మన దుఃఖం తొలగిపోతుంది. ఇప్పుడు అర్జునుడి యొక్క దుఃఖం అలాగనే తొలగిపోయింది. ఎందుకంటే అర్జునుడి యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించాడు. అంటే జబ్బు ఏమిటో డయాగ్నైజ్ చేశాడు శ్రీకృష్ణుడు అనేటువంటి డాక్టర్. ఏమిటి ఈయన దుఃఖానికి కారణం? ఈయన దుఃఖానికి కారణం అజ్ఞానం, మోహం అని అనుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానం వల్ల ఈ దుఃఖం కలిగిందో, అజ్ఞానం కనుక పోతే దుఃఖం కూడా పోతుంది. కాబట్టి అజ్ఞానాన్ని పోగొట్టాలి అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. అంటే మానవుడి యొక్క దుఖానికి మూల కారణం ఏమిటనంటే అజ్ఞానం. అజ్ఞానం పోతే దుఃఖం కాస్త మటుమాయి. అయితే ఎలా పోతుంది అజ్ఞానం? దాన ధర్మాలు చేయాలా, గుళ్ళు గోపురాలు కట్టించాలా, పూజలు యజ్ఞాలు తపాలు జపాలు ఇవన్నీ చేయాలనా, పుణ్యక్షేత్రాలు దర్శించాలనా, పుణ్య నదుల్లో మునగాల? ఆహా, ఇవి ఏమి చేసినప్పటికి కూడా అజ్ఞానం పోదు. మరి ఎలా పోతుందండి అజ్ఞానం? అజ్ఞానం కనుక పోవాలంటే జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. ఆ ఆత్మజ్ఞానం వల్లనే ఈ అజ్ఞానం కాస్త తొలగిపోయింది. ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా కారణం లేదు. మరి ఇప్పుడు ఒక పుస్తకం చదవాలి లేదా పుస్తకాన్ని వెతకాలి, మరి ఎట్లా ఎట్లా కనిపిస్తుంది? అంత చీకటి కదా, ఎలా కనిపిస్తుంది? కాబట్టి ఈ చీకటి పోవాలి. మరి చీకటి పోవాలంటే భగవంతుడిని ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఓ చీకటి పోవాలా, చీకటి పోవాలి, చీకటి పోవాలి, లేదా చీకటి మీద కోపంతో ఓ చీకటి పో అని అంటే అది ఏమైనా పోతుందా? లేదా జపం చేస్తే పోద్దా, తపస్సు చేస్తే పోద్దా, మరి ఇంక బ్రతిమలాడుకుంటే ఏమైనా పోద్దా? లేదా మన దగ్గర బుట్టలు గంపలు కనుక ఏమైనా ఉంటే వాటితో ఈ చీకటిని కాస్త ఎత్తి బయట పారిపోసేద్దాం అని అందరు తలా వద్ద గంప బుట్ట తీసుకొని బయట పారిపోస్తే చీకటి ఏమైనా పోద్దా? ఆహా పోదు. మరి ఎట్ల పోద్ది చీకటి పోవాలి అని అంటే దీపం వెలగాలి. ఓ చిన్న దీపాన్ని కనుక వెలిగిస్తే ఆ చీకటి మొత్తం పోద్ది, అంతే తప్ప ఇంకో రకంగా పోదు. చీకటి పోవటానికి దీపం వెలిగించడం ఎట్లనో అజ్ఞానం పోవటానికి జ్ఞానం కూడా ఎట్లని. మన యొక్క దుఃఖానికి కారణమైనటువంటి అజ్ఞానం తొలగాలి అని అంటే జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించాలి. మన యొక్క హృదయ గుహలో ఎన్నో జన్మల నుంచి ఈ అజ్ఞానం అనేటువంటిది గూడు కట్టుకొని ఉంది. ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి అంధకారం మన యొక్క హృదయంలో గూడు కట్టుకొని ఉంది. ఆ అజ్ఞానం ఉండటం వల్ల ఏమైందంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోకపోతున్నావు. నువ్వెవరువో నీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అయితే మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే నీకు ఒక్కటే మార్గం, భగవద్గీత అనేటువంటి జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. ఎప్పుడైతే భగవద్గీత అనేటువంటి జ్ఞానాన్ని, జ్ఞాన దీపాన్ని ఒక్కసారి వెలిగించావో వెంటనే నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి దొరికిపోద్ది, నీ స్వరూపం ఏమిటో తెలిసిపోతుంది. నేను ఆత్మని, నేను పరమాత్మని, నాకు ఈ లోకంతో సంబంధం లేదు, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, నేను సర్వత్రా వ్యాపించినటువంటి ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, నేను అకర్తని, అభోక్తని అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ ఎప్పటికీ చీకటి అనేటువంటిది లేకుండా, అజ్ఞానం అనేటువంటిది లేకుండా పూర్తిగా మూలంతో సహా తొలగిపోవాలి అని అంటే ఈ జ్ఞానం అనేటువంటి, ఆత్మజ్ఞానం అనేటువంటి, నేను ఆత్మను అనేటువంటి జ్ఞాన దీపం మనలో వెలగాలి. నిజంగా ఈ భగవద్గీత జ్ఞానంతో అర్జునుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటి కాస్త తొలగిపోయింది, అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోయింది. ఒక అర్జునుడికే కాదు, ఎందరో మహాత్ములు ఈ భగవద్గీత జ్ఞానంతో తమలో ఉన్నటువంటి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకున్నారు. మరి మనం మాత్రం తొలగించుకోలేమా? ఏ వాళ్ళకి తొలగినప్పుడు మనకెందుకు తొలగదు? కాబట్టి మనం కూడా తప్పకుండా ఈ జ్ఞానంతో మనం తొలగించుకోవచ్చు మన అజ్ఞానాన్ని. ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా జడము, చైతన్యం అనేటువంటి రెండింటితో కూడుకొనుంది. ఇక్కడ ఏ ఉన్నా, ఎన్ని రూపాలున్నా, ఎన్ని రకాలైనటువంటి జీవుళ్ళున్నా, ఇవన్నీ కూడా ఈ రెండింటి సమ్మేళనం. ఏమిటంటే జడ చైతన్యం, ఒకటి జడం, రెండవది చైతన్యం. ఇప్పుడు ఇదిగో ఇది టేబుల్, ఇదిగో ఇది పుస్తకం, ఇదిగో ఇది మైకు, అది లైటు, అది ఫ్యాను. ఇప్పుడు ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయే, ఇవన్నీ జడమా చైతన్యమా? ఇవన్నీ జడం. ఇంకా పశువులు, పక్షులు, క్రిమికీటకాలు, చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, పర్వతాలు, కొండలు ఉన్నాయి అన్నీ, ఇవన్నీ కూడా జడమే. ఇప్పుడు ఈ పుస్తకం జడం, ఇది జడం కాబట్టి �ది నాతో మాట్లాడలేదు, నాతో ఎవరితోటి మాట్లాడలేదు, ఇది ఇక్కడి నుంచి కదలలేదు మనం కదిలిస్తే తప్ప. ఎందుకని? ఇది జడం కాబట్టి. మరి చైతన్యమైనటువంటి నేను, నేనేమో ఈ పుస్తకాన్ని తెలుసు, ఇది పుస్తకం అని తెలుసుకోగలుగుతున్నాను. నేను కావాలంటే ఒక చోటి నుంచి ఒక చోటి కదలగలుగుతున్నాను. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? పుస్తకం జడం, నేను చైతన్యాన్ని. అయితే ఈ జడ చైతన్యాలు ఎలా తెలుస్తాయండి? దీనికి ఏమైనా నిర్వచనం ఉందా, డెఫినేషన్ ఉందా అని అంటే, చాలామంది అమాయకంగా అంటే విడివిడి జ్ఞానంతో ఏమంటారంటే, ఆత్మ ఉంటే చైతన్యం అండి, ఆత్మ లేకపోతే జడమండి అంటారు. ఆత్మ కనుక ఉంటే చైతన్యం, ఆత్మ కనుక లేకపోతే జడం అని అంటారు. ఇది నిజమా? నిజం కాదు. ఎందుకని? అసలు ఆత్మ లేనటువంటి వస్తువు ఏదన్నా ఉంటుందా? ఆత్మ లేకుండా ఏదైనా ఒక చోటు ఉంటుందా? ఆత్మ నీలో ఉంది, నాలో ఉంది, వాళ్ళల్లో ఉంది, వీళ్ళల్లో ఉంది, అందరిలో ఉంది, పశువులో ఉంది, పక్షిలో ఉంది, క్రిమిలో ఉంది, కీటకంలో ఉంది, చెట్టులో ఉంది, పుట్టలో ఉంది, రాయిలో ఉంది, రప్పలో ఉంది, చచ్చిపోయినటువంటి శవంలో కూడా ఆత్మ ఉంది. కాబట్టి ఆత్మ లేనటువంటిది, ఆత్మ లేనటువంటి వస్తువు ఎక్కడుంది కాబట్టి? అంటే ఎప్పుడో ప్రాథమిక తరగతిలో చదువుకున్నటువంటిది అనమాట, ఆత్మ ఉంటే అట్లా, ఆత్మ లేకపోతే ఎట్లా అని. కానీ నిజం ఏమిటంటే ఆత్మ అన్నింటిలో ఉంది. మరి ఆత్మ అన్నింటిలో కనుక ఉంటే అన్ని చైతన్యంతో ఉండాలిగా, మరి ఎందుకని శవం కదలట్లేదు, మాట్లాడటలేదు? అంటే నిజం ఏమిటంటే అంతఃకరణ ఉంటే చైతన్యం ఉన్నట్టు, అంతఃకరణం లేకపోతే చైతన్యం లేదు. అంతఃకరణ ఉండాలి. ఇప్పుడు శవం ఉందనుకోండి, దానికి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కుంది, చెవులు ఉన్నాయి, నోరుంది, అన్నీ ఉన్నాయి. శవమైనంత మాత్రాన ఏమీ లేకుండా అన్ని వస్తువులన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏమిటంటే అంతఃకరణం. అంతఃకరణం అంటే మనోబుద్ధులు. ఈ మనోబుద్ధులు ఏమైనా అంటే ఆ శరీరంలో నుంచి బయటికి పోయింది. అంతఃకరణం లేకపోయేటప్పటికల్లా చైతన్యం ఉన్నప్పటికీ కూడా ఆ చైతన్యాన్ని స్వీకరించేటువంటి శక్తి దానికి లేదు. ఇప్పుడు అక్కడ ఫ్యాన్ ఉందనుకోండి, ఏం చేయాలి, మనం స్విచ్ కనుక వేస్తే కరెంట్ అక్కడ దాకా పోతుంది. ఆ పోయినటువంటి కరెంటుని స్వీకరించేటువంటిది లోపల ఏదో ఒక ఫిలమెంట్ ఉంటుంది, దానితో అది తిరుగుద్ది. అట్లే లైట్ ఉంది, అక్కడ కూడా ఒక ఫిలమెంట్ ఉంటుంది. ఈ ఫిలమెంట్ ఏమిటంటే మనం పంపించినటువంటి కరెంటుని స్వీకరించుద్ది, స్వీకరించి ఆ లైట్కి అందిస్తుంది. ఫిలమెంట్ పోయిందనుకోండి, ఫిలమెంట్ పోతే ఏమవుద్ది, మనం స్విచ్ చేసినా కూడా లైట్ వెలగదు. అంతే శవం అంటే కూడా అంతే, ఫిలమెంట్ లేనిది. ఏమిటా ఫిలమెంట్? అక్కడ మనోబుద్ధులు, అంతఃకరణం. కాబట్టి అంతఃకరణం ఉంటే చైతన్యం, అంతఃకరణం లేకపోతే జడమైపోతుందన్నమాట. అంతఃకరణం ఉంటేనే ఆత్మ ప్రతిబింబిస్తుంది ఇందులో. ఇప్పుడు బకెట్ ఉంది, ఆ బకెట్లో నీళ్ళు ఉన్నాయి, పైనుంచి సూర్యబింబం అందులో ప్రతిఫలిస్తుంది. అంటే సూర్యబింబం అనేటువంటిది అందులో పడిపోతుంది, అప్పుడు దానికి చైతన్యం. బకెట్లో నుంచి నీళ్లు తీసేసావు, ఒట్టి బకెట్ ఉంది, ఇప్పుడు సూర్యబింబం పడుద్దా? పడదు. ఎందుకని? నీళ్లు లేవు కాబట్టి. బకెట్టే శరీరం, నీళ్ళే అంతఃకరణం. కాబట్టి అంతఃకరణం అనేటువంటి ఆ నీళ్లు ఎప్పుడైతే పోయినాయో ఆ బకెట్లో ఆ సూర్యబింబం అనేటువంటి చైతన్యం లేకుండా పోతుంది. అందువల్ల ఈ జడ చైతన్యాలకి తేడా ఏమిటయ్యారంటే అంతఃకరణం ఉండటం లేకపోవటం, అంతే తేడా. ఈ విధంగా ఈ జడ చైతన్యాలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచం మొత్తం కూడా ఇట్లా జడ చైతన్యాలతో ఏర్పడింది. ప్రపంచమేనా, మనం కూడా జడ చైతన్యాలతో ఏర్పడింది. ఎందుకనంటే ప్రతి దేహం కూడా జడము చైతన్యం రెండు ఉన్నాయి. జడమేమిటి? దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ జడం. చైతన్యం ఏమిటి? దీని లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటిది ఆ చైతన్య స్వరూపం అయినటువంటిది ఉంటే, అంటే అది కనుక దాని యొక్క శక్తిని కనుక తీసుకుంటే ఇది చైతన్యంగా ఉంటుంది. ఆ శక్తిని కనుక తీసుకోలేకపోతే ఇది కాస్త జడమైపోతుంది. కాబట్టి ఈ రెండు జడ చైతన్యాలే ఇక్కడ ఉన్నాయి, అంతటా ఉన్నాయి. నిజంగా పరమాత్మ ఈ జడ చైతన్యాలు రెండు కలిసినటువంటి వాడే. దీన్నే మనం ఏమంటామంటే అపరాప్రకృతి, పరాప్రకృతి. ఇప్పుడు జీవులందరూ ఏర్పడ్డారు కదా, ఈ జీవులందరిలో కూడా అపరాప్రకృతి, పరాప్రకృతి. ఈ ప్రపంచంలో కూడా అపరాప్రకృతి, పరాప్రకృతి. దీన్నే మనం కొన్ని పేర్లు ఉన్నాయి, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, పురుషుడు, దృశ్యము, దృక్కు, మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ అనేటువంటి మాట ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ జడ చైతన్యాల యొక్క కలయిక కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడింది. ఈ జడ చైతన్యాల కలయిక కారణంగానే ఈ జీవుళ్ళు ఏర్పడ్డారు. అంత జడ చైతన్యాల యొక్క కలయిక. మరి పరమాత్మ జడ శరీరంతో కలిస్తేనేమో కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు. ఆ పరమాత్మ ఈ జడ శరీరంతో కలవకుండా కనుకుంటే ఆనందమే ఆనందం, అదే మోక్షం. బంధానికి మోక్షానికి ఏమిటయ్యా కారణం అని అంటే, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని పట్టించుకుంటేనేమో బంధం, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో సంబంధాన్ని వదిలిపెడితే నీవు నీవుగా ఉంటే ఆనందమే ఆనందం. అందువల్ల పరాప్రకృతి, అపరాప్రకృతి రెండు కలిస్తే రకరకాలైనటువంటి భేదాలు, రకరకాలైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి దుఃఖాలు, కోపాలు, తాపాలు అన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ అపరాప్రకృతితో పరాప్రకృతి విడిపోయి ఆ పరాప్రకృతి అలాగా కనుక ఉండిపోతే ఏమవుతుంది? ఆనందమే ఆనందం. కాబట్టి మనం ఈ అపరాప్రకృతి అనబడేటువంటి ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని మనం వదిలించుకుంటే మనం శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంటాం. మన యొక్క దుఃఖానికి కారణం, మూల కారణం ఏమిటయ్యానంటే దీంతో కలిసి ఇదే నేను అనుకోవటం, ఈ దేహమే నేను అని అనుకోవటం. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి జబ్బు చేసింది అనుకోండి, జబ్బు చేస్తే మీరు బాధపడతారు కదా, పక్కింటి అబ్బాయికి జబ్బు చేస్తారు అప్పుడు కూడా బాధ ఉంటుంది, మీ అబ్బాయికి చేసినప్పుడు అంత బాధ ఉంటుందా? అప్పుడు ఉండదు. ఎందుకని? ఇది నాది అని అనుకున్నాం, అది నాది కాదు అనుకున్నాం. కాబట్టి ఎక్కడైతే మమకారం ఉందో అక్కడ దుఃఖం ఉంది. మమకారం ఎట్టుంటుంది? ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ మమకారం ఉంటుంది. అది ఎక్కడైతే నేను, ఈ దేహమే నేను అన్నామో అక్కడ ఇది నాది అనేటువంటి మాట వస్తుంది. నేను అనేటువంటిది ఉన్నప్పుడు నాది అనేటువంటిది వస్తుంది. ఈ అహంకార మమకారాలు రెండు కలిస్తే అజ్ఞానం, ఈ అజ్ఞానం అనుకుంటే దుఃఖం. ఇప్పుడు అర్జునుడికి ఎందుకు వచ్చింది దుఃఖం? యుద్ధం చేయడానికి ఏమైనా బాధ? యుద్ధం చేయటం చేత కదా, ఆయన దగ్గర అస్త్రశస్త్రాలు లేవా, ఇంతకుముందు చేసినటువంటి అనుభవం లేదా, అన్నీ ఉన్నాయి. ఆయన ఏకైక వీరుడు, ఆనాడు భారతదేశంలో ఏకైక వీరుడు అర్జునుడు. మరైతే ఎందుకండి ఇప్పుడు ఏడవటం? ఏడ్చింది దేనికనంటే, అయ్యో వాళ్ళు చస్తారని, అయ్యో వాళ్ళు చస్తారని కూడా ఏడవటం కాదు. ఎప్పుడైనా ఆయన ఎదురుగా ఉన్నవాడు చావాల్సిందే, కానీ అది చచ్చేవాడు నావాడు, వాడు భీష్ముడు తాత, ఈ ద్రోణాచార్యుడు గురువు, కృపాచార్యుడు గురువు, అశ్వత్థామ గురుపుత్రుడు, ఇదిగో ఈ దుర్యోధనాథులందరూ నా సోదరులు, అదిగో మామలు, మేనమామలు, భావమర్తులు, ఇదిగో వీళ్ళంతా చస్తారు. కాబట్టి వాళ్ళు కనుక వాళ్ళ చుట్టాలు కనుక కాకపోతే, పక్కాలు కాకపోతే, వాళ్ళు గౌరవనీయులు కాకపోతే, గురువులు కాకపోతే, వృద్ధులు కాకపోతే, తాత ముత్తాతలు కాకపోతే అప్పుడు ఏడుస్తారా? అప్పుడు ఏడవరు. ఇంతకుముందు ఎంతమందిని చెప్పాడు అంటే నాది నా వాళ్ళు అని ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు వచ్చింది ఏడుపు, అప్పుడు వచ్చింది విషాదం. అందుకని దాన్ని పోగొట్టాలనుకున్నాడు, ఈ అహంకార మమకారాలు పోగొట్టాలనుకున్నాడు భగవానుడు. వాటిని పోగొడితే ఆయన యొక్క దుఃఖం కాస్త పోయింది. కాబట్టి మన దుఃఖ నివృత్తికి, ఆనంద ప్రాప్తికి, మన దుఃఖం పూర్తిగా పోవటానికి, శాశ్వతమైనటువంటి ఆనందం రావటానికి ఒకే ఒక్క మార్గం. అది ఏమిటనంటే, ఈ జడమైనటువంటి అనాత్మతో తాదాత్మ్యాన్ని విడిచిపెట్టడమే. ఈ అనాత్మ తాదాత్మ్యం ఎప్పుడైతే ఉందో, ఈ దేహ తాదాత్మ్యం ఎప్పుడైతే ఉందో, ఈ మనస్సుతో బుద్ధితో తాదాత్మ్యం ఎప్పుడైతే ఉందో, అప్పుడు అన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలసళ్ళు, ఆందోళనలు, వీటితో పాటు సంతోషం కూడా. కానీ ఇవి ఎప్పుడైతే ఈ తాదాత్మ్యం వదిలేసావో, శాశ్వతమైనటువంటి ఆనందం. ఇప్పుడు ఈ శ్లోకంలో అపరా ప్రకృతిని వర్ణిస్తున్నాడు భగవానుడు. ఎందుకని ఆ ప్రకృతిని వర్ణిస్తున్నాడు భగవానుడు? ఎందుకని అపరా ప్రకృతిని వర్ణిస్తున్నాడు? ఇందానే చెప్పుకున్నాం, పరాప్రకృతి, అపరా ప్రకృతి రెండు కలిస్తే ఈ ప్రపంచం, పరాప్రకృతి, అపరా ప్రకృతి రెండు కలిస్తే ఈ జీవుడు. మరి ఇప్పుడు ఈ జీవుడు దుఃఖంలో ఉన్నారు కదా, ఈ దుఃఖాన్ని కనుక పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలని అంటే, ఈ పరాప్రకృతిని అపరా ప్రకృతి నుంచి విడగొట్టాలి. అది విడగొట్టాలి అని అంటే, అపరా ప్రకృతి అంటే ఏమిటి, పరాప్రకృతి అంటే ఏమిటి అని తెలియాలి. అది తెలియటం కోసమని ముందుగా అపరా ప్రకృతిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమున్నాయంట? భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మొత్తం ఏమేమి? ఎనిమిదైనవి. భగవానుడు ఏం చెప్తున్నాడు? నా ప్రకృతి అష్టధా భిన్న, భిన్న ప్రకృతి అష్టధా, నా ప్రకృతి, మే ప్రకృతి అష్టధా భిన్న, అంటే నా ప్రకృతులు ఎనిమిది రకాలుగా విభాగమైనవి అని అంటున్నాడు. ఈ ఎనిమిది రకాలైనటువంటి ప్రకృతులు, ఈ ప్రకృతి మొత్తాన్ని కలిపితే మాయా అంటారు, ఆ తర్వాత వస్తుంది. కాబట్టి నా ప్రకృతులు ఎనిమిది అన్నాడు, అష్ట ప్రకృతులు. ఇవన్నీ ఎవరి? భగవంతుడి, నావి అన్నాడు. శ్రీకృష్ణుడేమో భగవంతుడు, అష్ట ప్రకృతులేమో అష్టభార్యులు. అసలు ఈ కథ ఎందుకుంది? ఎనిమిది మంది పెళ్ళాలని ఆయన మాత్రం ఏం చేసుకుంటాడు పాపం. కానీ కథ ఎందుకుందనంటే, ఈ ఎనిమిది మంది ఎవరని అంటే అష్ట ప్రకృతులు. ఈ ఎనిమిది ప్రకృతులే ఎనిమిది మంది భార్యలుగా వాళ్ళ పేర్లు పెట్టి కథను నడిపించాడు వ్యాస మహర్షి భాగవతంలో. కాబట్టి భగవంతుడు ఎనిమిది ప్రకృతులు. ఈ ఎనిమిది మంది భార్యలతో తాదాత్మ్యం పెట్టుకున్నాడా? ఎప్పుడు ఏదో గోల ఉండాల్సిందే. ఈ గోలతో సంబంధం లేకుండా ఆయన ఉన్నాడు హాయిగా ఆనందంగా ఉంటాడు. అదే కథ మనం నేర్చుకోవాల్సింది. ఈ ప్రకృతులతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకున్నాడో అంతా గందరగోళమే. ఎప్పుడైతే తాను తానుగా ఉన్నాడో హాయ్. ఇప్పుడిదే మనకి వేదాంతం చెప్పేది, నువ్వెవరో తెలుసుకొని నీవు నీవుగా ఉండు, నీ యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకొని నీవు నీవుగా ఉండు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నేను ఈ శరీరాన్ని అని అనుకుంటున్నాం. ఈ శరీరాన్ని నేనైతే ఇది నా శరీరం అని ఎందుకు అంటున్నాం? నా శరీరం కనుకైతే నేను వేరే ఉండాలిగా. ఇది నా పుస్తకం అన్నాం అనుకో, నేను పుస్తకాన్నే, కాబట్టి పుస్తకం కంటే నేను వేరే ఉన్నాను. మరి నా శరీరం అంటే శరీరం కంటే నేను వేరే ఉండాలిగా. నా మనస్సు అంటే మనసు కంటే వేరుండాలిగా, నా బుద్ధి అంటే బుద్ధి కంటే నేను వేరుండాలిగా. కాబట్టి ఆ వేరుగా ఉన్నటువంటి నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకొని, నేను వీటన్నిటికంటే వేరైనటువంటి ఆత్మని, ఈ దేహం కన్నా, ఇంద్రియాల కన్నా, మనస్సు కన్నా, బుద్ధి కన్నా వేరైనటువంటి ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకొని, ఆత్మస్వరూపం అంటే ఎలా ఉంటుందో ఏమిటో, దాని యొక్క భావాలన్నీ కూడా నువ్వు మనస్సులో కనుక బాగా గట్టిగా నిలుపుకున్నట్లయితే, అప్పుడు నువ్వు ఆనంద స్వరూపంగా ఉంటావు. ఎందుకనంటే ఆత్మ ఆనంద స్వరూపం. ఈ అనాత్మ దుఃఖం, ఈ అనాత్మ కలిసిందంటే దుఃఖం, ఇది విడిపోయిందనంటే ఆనందం, అంతే. కాబట్టి నువ్వు ఆనంద స్వరూపంగా ఉండాలి అని అంటే ఈ అనాత్మతో, ఈ అష్ట ప్రకృతులతో నువ్వు విడిపోవాలి. దేనిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో దాని గురించి చెప్పబోతున్నాను అన్నాడు భగవానుడు ముందే. మొట్టమొదటిలో చెప్పాడు మనం మొదటి శ్లోకం, దేనిని తెలుసుకుంటే జ్ఞాత్వ నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే, దేనికైనా తెలుసుకుంటే ఇక నువ్వు తెలుసుకోవాల్సింది లేదో అదిగో దాని గురించి నేను చెప్పబోతున్నాను అన్నాడు. అంటే దేని గురించి చెప్పబోతున్నాడు? పరమాత్మ గురించి చెబుతున్నాడు. ఎందుకంటే పరమాత్మ గురించి తెలుసుకుంటే ఇక ఈ లోకంలో తెలుసుకోవాల్సిందేమీ లేదు, అందుకని పరమాత్మను గురించి చెప్పబోతా ఉన్నాడు. మరి పరమాత్మను గురించి చెప్పాలి అంటే పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని చెప్పాలి, అంటే వ్యక్త అవ్యక్త స్వరూపాన్ని చెప్పాలి. పరమాత్మ యొక్క వ్యక్త అవ్యక్త స్వరూపాలు ఏమిటి? పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపం ప్రపంచం, అవ్యక్త స్వరూపం ఆత్మ. కాబట్టి ఇదిగో వీటిని చెప్పాలి. దీనికే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ప్రపంచం జడ ప్రకృతి, పరమాత్మ చైతన్యం. అందువల్ల ముందుగా మనకి ఈ జడ ప్రకృతిని ఎందుకు చెబుతున్నారు అని అంటే, ఈ జడ ప్రకృతి నుంచి విడిపోయి నీవు నీవుగా ఉండటం నేర్చుకుంటావని, అలా నేర్చుకోవటం కోసమనే ఈ జడ ప్రకృతిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాను. ప్రపంచం మీద మనకి దృష్టి వెళ్ళింది అని అంటే అనేకమైనటువంటి భావాలు, అనేకమైనటువంటి ఆలోచనలు, కోపం, ఆవేశం, దుఃఖం, బాధ, సంతోషం అన్నీ వస్తాయి. ప్రపంచం మీదకు దృష్టి పోవడం అంటే ఒక్కసారి ఇట్లా కనుక చూసామనుకోండి, మీరైనా అట్లా ఒకసారి 10 మందిని చూశారనుకోండి, దాంట్లో ఒకళ్ళేమో నీకు ఇష్టం, ఒకళ్ళైతేనేమో అయిష్టం, ఒకళ్ళైతేనేమో తటస్థం. ఎందుకని? వాళ్ళేమో నీకు స్నేహితులు, వీళ్ళేమో శత్రువులు, వాళ్ళేమో నీ చెడు కోరేవాళ్ళు, వాళ్ళేమో నీ మంచి కోరేవాళ్ళు, వాళ్ళేమో ఏమి కోరేవాళ్ళు కాదు, ఇట్లా రకరకాలుగా భావాలు వస్తూ ఉంటాయి. అంటే ప్రపంచాన్ని చూశాము అని అంటే అన్ని రకాలైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచం మీద నుంచి మన దృష్టి ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమాత్మ మీద కనుక మళ్ళించామా, ఇప్పుడు పరమాత్మలో ఏమైనా వేర్లు వేర్లు ఉన్నాయా, ఏమైనా వేరు వేరు రూపాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఎందుకని? పరమాత్మ ఎలాంటి వాడని చెప్పుకుంటున్నాం? పరమాత్మలో ఏ రకమైనటువంటి భేదాలు లేవు. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలంటూ ఏమీ లేవు. ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఆ పరమాత్మకి కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, మనసు లేదు, బుద్ధి లేదు. ఆయన పరమాత్మ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు, ఏమి చేసేవాడు కాదు, ఏమి అనుభవించేవాడు కాదు. మరి ఆయన్ని చూస్తే నీకు ఏ భావం కలుగుద్ది? ఏ భావమో కలగదు. ఆ ఏ భావమో కలగకుండా ఉండటం ఎలా ఉంటుందనంటే అది అత్యంత ఆనందంగా ఉంటుంది. అందుకనే పరమాత్మ ఆనంద స్వరూపం అని చెప్పేది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, నువ్వు ప్రపంచం కలిసి చూసావా నీకు దుఃఖం, పరమాత్మ కలిసి చూసావా ఆనందం. ఇది మనకు లోకంలో అనుభవం అవుతానే ఉంటుంది ఈరోజు. దేని గురించైనా మనం ఈ లోకంలో పట్టించుకున్నామంటే మనకి కష్టమో దుఃఖమో బాధో ఏదో ఉంటుంది. ఇది ఏది కాకుండా పరమాత్మను గురించి కనుక ఆలోచిస్తే, పరమాత్మను గురించి పరమాత్మను కనుక పట్టుకున్నట్లయితే ఇక ఏ దుఃఖం ఉండదు. ఒక ఆర్టిస్టు ఒక కాగితం మీద ఒక కుంచుతోటి రకరకాలైనటువంటి రంగులతో బొమ్మలేస్తాడు. మనిషి బొమ్మ ఉంది, జంతువు బొమ్మ ఉంది, పశువు బొమ్మ ఉంది, పక్షి బొమ్మ ఉంది, క్రిమి కీటకాల బొమ్మ ఉంది, చెట్టు ఉంది, పర్వతం ఉంది, కొండ ఉంది, రాయి ఉంది, రప్పు ఉంది, అన్నీ ఉన్నాయి. రకరకాలైనటువంటి బొమ్మలన్నీ ఉన్నాయి. రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అందరు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కనుక వాటిని కనుక చూసావనుకోండి ఒకసారి, ఏమవుతుంది? ఒకసారి చూస్తే కొన్నిటిని చూసినప్పుడేమో పవిత్రంగా భావన వస్తుంది, కొన్నిటిని చూసినప్పుడేమో కోపం వస్తుంది, కొన్నిటిని చూస్తే అసహ్యం వస్తుంది, కొన్నిటిని చూస్తే భయం పుట్టుద్ది, కొన్నిటిని చూస్తే దుఃఖం వస్తుంది, కొన్నిటిని చూస్తే సంతోషం కలుగుతుంది. ఏ పుల్నా సింహాన్నో అట్టాటి చూసామనుకోండి, ఏ ఒక్కసారి అట్లా పైన పడబోతున్నట్టుగా భయం కలుగుతుంది. దేవతలను చూసామనుకోండి దండం పెట్ట బుద్ధి ఉంది, రాక్షసులను చూసామనుకోండి వాళ్ళని ఛేదరించుకో బుద్ధి ఉంది, ఇట్లా రకరకాలైనటువంటి. అయితే నిజంగా ఈ పేపర్ అంతా ఒక్కటే, పేపర్ మీద గీసినటువంటి వాడు ఒక్కడే, ఆ గీటానికి ఉపయోగించినటువంటి పెన్ను ఒక్కటే. అంటే ఒకే కాగితం, ఒకే వ్యక్తి, ఒకే పెన్నుతో గీసినటువంటి వాటిని చూస్తే నీకేమనిపిస్తుంది? కొన్ని ఇష్టం, కొన్ని అయిష్టం, కొన్ని బాధ, కొన్ని దుఃఖం, రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ కూడా ఏమిటంటే ఈ మొత్తం సృష్టి అనేటువంటి దాన్ని భగవంతుడు అనేటువంటి ఆర్టిస్టు గీశాడు. బొమ్మలు, రకరకాలైన బొమ్మలు, మనుషుల బొమ్మలు గీశాడు, జంతువుల్ని అన్నిటినీ గీశాడు. దీన్ని కలిపి చూసినప్పుడు మనకేమనుకుంది? వేరు వేరు భావాలు వస్తూ ఉన్నాయి. అలా కాకుండా వీటన్నిటినీ కాకుండా వీటన్నిటినీ తీసేసి అది ఒట్టి కాగితమైన కాగితాన్ని మాత్రమే చూసావా, ఏమవుతుంది? ఇప్పుడు నీకేమీ అనిపించదు. దాని కనుక కాగితాన్ని కనుక తిరిగేస్తే ఏమనిపించదు. అదే ప్రకారంగా తెలుగులో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా 52 అక్షరాలతో ఉంటాయి. ఓ తెలుగు గ్రంథం ఏదైనా తీసుకోండి, మీరు అక్షరాలన్నీ కనుక లెక్కేస్తే ఏమిటి? 52 అక్షరాలు, అంతకంటే పెంచు ఉండదు కదా. ఇంగ్లీష్లోకి 26 అక్షరాలు ఉంటాయి. కానీ ఆ బుక్, ఆ పుస్తకాల్లో, ఆ గ్రంథాల్లో కొన్నిటిని కొన్ని ఏమో పవిత్రమైనవిగా భావిస్తాం. ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, ఒకవేళ పొరపాటున కాదు దాని మీద పెట్టావు, పెడితే చూస్తే ఏం చేస్తావు? దండం పెట్టు. అదే ఆ డిటెక్టివ్ నవలో ఏదో ఉందనుకోండి, కాలు పట్టిందనుకోండి, ఇంకా అక్కడ కాలుతో కాలుతో పెడతావు. అంటే దాని మీద నీకు అంత పవిత్ర భావం లేదు. దాంట్లో ఉన్నది 52 అక్షరాలు, దీంట్లో ఉన్నది 52 అక్షరాలు. మరి ఇది ఎందుకండి పవిత్ర భావం? అంతే, ఆ భావాలను బట్టి మన యొక్క మనసు వస్తాం. నిజంగా అంతా ఒకటే పేపరేగా, దాని మీద మేము 5 అక్షరాలుగా, మరి ఎందుకు ఈ తేడా? అదిగో ఈ వేరు వేరు భావాలన్నీ కూడా వేరు వేరు వాటిని ఈ దీని ప్రపంచాన్ని చూసినప్పుడు కలిగింది. సినిమా చూస్తున్నారు, కొద్దిసేపు పగలబడి నవ్వుతున్నారు, కొద్దిసేపు కోపం వస్తుంది, కొద్దిసేపు జాలేస్తుంది, కొద్దిసేపు పాపం అయ్యో పాపం అని అనుకుంటున్నారు. ఒక్కోసారి ఏమనుకుంటారు? వీడిని నరికి పారేయాలనుకుంటారు. ఎన్ని రకాలైన భావాలు వస్తాయి నీకు? కాబట్టి ఇన్ని రకాలైన భావాలు. పూర్వకాలంలో కనుకైతే ఎప్పుడు కూడా ఖర్చీఫుల్ ధరిసిపోయాయి, ఎందుకంటే అన్నీ ఆ సినిమాలు తీసాం. ఇప్పుడైతే అట్టాటి కాదు. ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి భావాలు కలుగుతున్నాయి సినిమా చూస్తే. సినిమా అయిపోయిన తర్వాత, సినిమా మొదలుపెట్టక ముందో ఏముంది అక్కడ? తెల్లటి తెరంది. దాన్ని చూస్తే నీకేమో కోపం వచ్చుద్దా, భయం కలుగుద్దా, బాధ కలుగుద్దా, అసహ్యం కలుగుద్దా, ఏం కలుగుద్ది? కాబట్టి బొమ్మల మీద కనుక దృష్టి ఉంటేనేమో అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు. ఈ బొమ్మల మీద దృష్టి పోయి ఈ బొమ్మలు ఆడటానికి ఆధారమైనటువంటి తెర మీద కనుక నీ దృష్టి పోతే ఒక్కటే దృష్టి, ఏమి కోపం, తాపం, ఏ రకమైనటువంటి భయం, బాధ, దుఃఖం, అసహ్యం ఏమీ ఉండదు. కాబట్టి ఇదే ప్రకారంగా ఇక్కడ పరమాత్మ అనేటువంటి తెర మీద ఈ ప్రపంచం అనేటువంటిది, అదిగో ఈ బొమ్మలు ఆడుతూ ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని, ఇందులో ఉన్నటువంటి విషయాల్ని చూస్తుంటే మనలో అనేకమైనటువంటి వికారాలు కలుగుతుంటాయి. సుఖం కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది, బాధ కలుగుద్ది, భయం కలుగుద్ది, ఆవేశం కలుగుద్ది, ఆందోళన కలుగుద్ది, ఉద్రేకం కలుగుద్ది, రకరకాలైనటువంటి వికారాలు మనలో కలుగుతుంటాయి. అంటే మాయకి లోబడినటువంటి విషయాల మీద మన దృష్టి కనుక మళితే అన్ని రకాలైనటువంటి వికారాలు. కానీ మాయాధిపతి అయినటువంటి పరమేశ్వరుని మీద గనక, పరమాత్మ మీద గనక మన యొక్క దృష్టి మళితే ఏ రకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు ఉండవు, అంత ఆనందమే. కాబట్టి దృష్టిని భేదాలతో కూడినటువంటి ప్రపంచం నుంచి ఏ భేదాలు లేనటువంటి పరమాత్మ మీదకి మళ్ళించు, అప్పుడే నీకు శాశ్వతమైనటువంటి ఆనందం. దృష్టిని సినిమా మీద నుంచి సినిమాకి ఆధారమైనటువంటి తెర మీదకి మళ్ళించు. కాబట్టి పరమాత్మ వైపుకి తిరిగితే నీకు ఎంత ఆనందమో చెప్పడానికి వీలు. ఉదయం 10 గంటల సమయంలో నువ్వు అలా నడుస్తూ ఉన్నావు, బజారుకో లేకపోతే ఎక్కడికో వెళుతూ ఉన్నావు, అయితే పడమర దిక్కుకి నడుస్తున్నావు. నువ్వు పడమర దిక్కుకి నడుస్తున్నావంటే సూర్యుడు ఎక్కడుంటాడు? నీ వెనుకుంటాడు. నీ సూర్యుడిని వెనుకున్నాడు కాబట్టి నీ నేడు ఎక్కడ పడుద్ది? నీకంటే ముందు పడుద్ది. చూస్తూ ఉన్నావు, అనుకోకుండా చూస్తున్నావు, నీ నేడ నీకంటే ముందు పోతా ఉంది. ఇప్పుడు అనుకున్నావా, నా నేడ నాకంటే ముందు పోవటం ఏంది, నేనే ముందు పోవాలా? అని అనుకున్నావు. అలా అనుకొని అంటే నీకు కాస్త అహంకారమో లేకపోతే అవమానమో ఏదో కలిగింది, అందుకని ఏమైనా సరే నా నీడ నేను వెనక్కి రెట్టి నేను ముందుకు పోవాలనుకున్నావు, అందుకని పరిగెత్తావు. పరిగెత్తే ఏమైంది, నీకంటే ముందు అదే పరిగెత్తింది. సరే ఇట్టగాని చెప్పి ఒక దుక్కు దుక్కావు, దుక్కితే ఏమైంది, నువ్వు దుక్కేటప్పటికి అది దుక్కింది. మరి నువ్వు ఎప్పటికైనా దాన్ని పట్టుకోగలుగుతావా, దాన్ని పట్టుకోలేవు. దానికైనా పట్టుకోవాలన్నా దాన్ని నీ వెనక్కి తీసుకొచ్చి చేయాలన్నా నువ్వేం చేయాలి, నువ్వేం చేయాలని అంటే ఇప్పుడు పడమర వైపు పోతున్నావు కదా, తూర్పు వైపు తిరుగు. ఇప్పుడు తూర్పు వైపు తిరిగావు అంటే సూర్య భగవానుడి వైపుకి తిరిగావు. ఇప్పుడు ఆ సూర్య భగవానుడికి ఎదురుగా పోతున్నావు. ఆ సూర్య భగవానుడికి ఎదురుగా పోతుంటే ఇప్పుడు నీ నీడ ఏమైందంటే నీ వెనకబడింది. ఇప్పుడు నీ ఆ నీడ మీద జాలి కలిగింది, పాపం నా వెనక వస్తుంది అది నాకంటే ముందు పోయినా సరేలే అనుకున్నావు, అందుకని పోరే అన్నావు. పద్యా నువ్వు జాలి తెలిసిన నీడ మాత్రం అది వెనకనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సూర్యుడిగా ఎదురుగా పోయావో నీ నీడని నువ్వు పట్టుకోలేకపోయావు, అంటే నీ నీడ నీకంటే ముందు పోతావు. ఎప్పుడైతే సూర్యుడికి వెళ్ళి తిరిగావో తిరిగేటప్పటికి నీ నీడ నీ ఇంట్లో పెంపుడు కుక్కలాగా నీ వెనకాలే వస్తుంది, తోక ఊపుకుంటా. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, సూర్యుడి వైపు తిరిగితే అదిగో పెంపుడు కుక్కలాగా మన నీడ మనం వెంట వస్తామందే, అదే ప్రకారంగా భగవంతుడి వైపు కనుక తిరిగావా, ఇక ఏ రకమైనటువంటి కష్టాలు సుఖాలు దుఃఖాలు ఏమీ లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందమే ఆనందం. కాబట్టి ప్రపంచం వైపు తిరిగితే కష్టాలు, పరమాత్మ వైపు తిరిగితే హాయి ఆనందం అనేటువంటిది తెలుస్తుంది. నువ్వు ప్రపంచం వైపు తిరిగావా, ఈ ప్రపంచం నిన్ను నేర్పిస్తుంది, నీ మీద సారీ చేస్తుంది. నువ్వు పరమాత్మ వైపు తిరిగావా, ఈ ప్రపంచం మీద నువ్వు సారీ చేస్తూ పోతావు, పులి మీద సారీ చేసినట్టుగా నీకు ఏ రకమైనటువంటి దుఃఖం కూడా ఉండదు. నీ ముందు ధైర్యంగా తలెత్తుకుని నిలబడేటువంటి ధైర్యం ఉండదు ఈ ప్రపంచానికి. అర్జునుడు కూడా ఇదే పరిస్థితి, భగవంతుని చుట్టం మానేసి సైన్యాన్ని చుట్టం మొదలుపెట్టాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఏం చేశాడు, సైన్యాన్ని చుట్టం మొదలుపెట్టాడు. ఆయన ముందే చెప్పాడు, బావా ఏది ఒక్కసారి నా రథాన్ని కాస్త రెండు సేనల మధ్య నిలుపు, ఎవరెవరు నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి వాళ్ళ మొహం నేను చూస్తానన్నాడు. తీసుకెళ్ళాడు రథం, తీసుకెళ్ళాడు. ఆ రెండు సేనల మధ్య ఖచ్చితంగా భీష్మద్రోణులు ఎదురుగా నిలబెట్టాడు శ్రీకృష్ణుడు. ఈయనకి ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేయాలో తెలుసు బాగా, ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి డాక్టర్ కదా ఈయన, జగద్గురువు కాబట్టి ఈయన ఏం చేస్తే సరిపోతుందో అది బాగా తెలిసినటువంటి వాడు కనుక ఆయన ఆదేశం ఏంగానే తీసుకెళ్లి రెండు సేనల మధ్య నిలిపి అదిగో చూడాలన్నాడు. చూశాడు, ఏమంది పాపం ఎదురుగా తాత, అదిగో గురువులు, ఆ గురుపుత్రులు, సోదరులు, మేనమామలు, భావమరుదులు అందరూ కనపడతా ఉన్నారు. ఇటు పక్కన చూస్తే వాళ్ళు సోదరులు. అంటే ఎటు చూసినా ఈ యుద్ధం ఎవరి మధ్య జరుగుతుంది, అన్నదమ్ముల మధ్య జరుగుతా ఉంది, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య జరుగుతూ ఉంది. అందుకని చచ్చేవాళ్ళు కానీ చంపేవాళ్ళు కానీ అందరూ వాళ్ళే, వాళ్ళే. అలా అయ్యేటప్పటికల్లా ఏమైందంటే ఈయనలో దుఃఖం కలిగింది, విషాదం కలిగింది, బాధ కలిగింది. అయ్యో వీళ్ళందరూ నాకు చంపుకోవాల్సింది, వీళ్ళందరినీ చంపుకున్న తర్వాత రక్తం కూడా తినాలనా నేను, వీళ్ళందరూ చచ్చిన తర్వాత ఈ రాజ్యం నా నెత్తరేసుకొని ఏరాలనా, నాకు అక్కర్లేదు అని అనుకున్నాడు. దుఃఖం వచ్చింది, విషాదం వచ్చింది, చేతుల్లో నుంచి గాంధీవం జారిపోయింది, రథం మీద కూలబడిపోయాడు. ఇది అర్జునుడి యొక్క విషాదానికి కారణం. ఎందుకనంటే ఆయన సైన్యాన్ని చూచాడు కాబట్టి. ఇంత విషాదం కలిగిన తర్వాత ఇప్పుడు భగవంతుడిని చూశాడు. ఓ భగవంతుడా, నువ్వే దిక్కయ్యా, శిష్య స్నేహం చాదిమాం తాం ప్రపన్నం అని అంటూ అదిగో ఆయన పాదాల మీద పడ్డాడు. ఎప్పుడైతే భగవంతుడిని చూడటం జరిగిందో అర్జునుడు, ఆయనకు వచ్చినటువంటి విషాదం మొత్తం కూడా పోయింది, ఆయనకు వచ్చినటువంటి దుఃఖం అంతా కూడా తొలగిపోయింది. అంటే ఏం జరిగిందనమాట, భగవంతుడి వైపు తిరిగితే చాలు నీకు అన్ని దుఃఖాలు కూడా మటుమాయం, దుఃఖం విషాదం అన్నీ కూడా అర్జునుడికి ఎట్లయితే తొలగిపోయినాయో అలాగే తొలగిపోతాయి. ఒకడు నగారం మోగిస్తున్నాడు, యుద్ధరంగంలో నగారం మోగిస్తాడు. నగారం మోగిస్తామంటే ఏమవుతుందంటే గుండెలు ధన ధన ధన, ఎవరికైనా గుండెలు ఎప్పుడు ఉన్నాడంటే వాడు అంతతో అవుటే అంత మోగుతాయి అనమాట. అంత మోత మోగుతుంటే ధనధనధన మోగుతుంటే గుండెలన్నీ కూడా అలిసిపోతా ఉన్నాయి అమ్మో అని భయపడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు నగారా మోగిస్తా ఉన్నాడు కదా, ఇప్పుడు మోగించే వాడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఆయన కొట్టడానికి వీల్లేదు, ఆ చేయి గట్టిగా పట్టుకునేటప్పటికల్లా చేయి ఆగిపోయింది. ఇప్పుడు నగారా మోతలేదు, హాయిగా ఉంది. అంటే ఇందాకేమైంది, ఆ మోతకి దడపడతా ఉన్నాడు, ఇప్పుడు ఆ మోత అనేదే లేకుండా పోయింది. మరి ఈ ప్రకృతి మోతలు కూడా, ఈ నగర మోతల్లాగానే ప్రకృతి మోతలు కూడా భయంకరంగా ఉంటాయి. అంటే ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి కష్టాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా భయంకరమైనవి. ఈ ప్రకృతికి ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు పరమాత్మ ఆయన చేతిని కనుక మనం గట్టిగా పట్టుకున్నట్టయితే ఈ ప్రకృతి ప్రకోపాలు ఏవి కూడా నిన్ను ఏమీ చేయలేవు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాము, ఆయన కలుసుకోవాలి. కలుసుకోవడానికి వెళ్తే ఆయన ఇంటి ముందు వాళ్ళ కుక్క అల్సేషియన్ డాగ్ కుక్క ఉంది, భౌ 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 అని అరుస్తూ ఉంటే గుండె దర్దర దర్దరలాడుతూ ఉంది. ఎందుకని? అది ఎప్పుడు వచ్చి మీదపడుద్దో, ఏం చేస్తుందో, పీకుద్దో, ఏమవుద్ది అని. అంతలోకి ఆ అధికారి బయటకు వచ్చాడు, చూశాడు, రావయ్యా నువ్వు రావన్నాడు. నేను లోపలికి పోయాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, భుజం మీద చేతులు వేసుకుంటూ బయటకు వచ్చారు. ఏదో ఇవ్వాల్సిన లక్షమో బొంసమో ఏదో ఇచ్చేసాడు, ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఈ కుక్క ఏం చేసింది? తోక ఆడించుకుంటా అని చూస్తాం. అంటే ఏమిటనమాట, ఎప్పుడైతే నువ్వు ఆ కుక్క వైపు చూసావో నీకంతా భయమే, ఎప్పుడైతే ఆ అధికారిని పట్టుకున్నావో, అధికారిని పట్టుకునేటప్పటికి కుక్క తోకాడించుకుంటాను, నీ వెనకాడితే ఊరికి నేను వస్తా, నీ భయం కాస్త తొలగిపోయింది. అదేవిధంగా ఈ పరమాత్మ యొక్క మాయ అనేటువంటి కుక్క ఏదైతే ఉందో, పరమాత్మదే మాయ. ప్రకృతి ఇందా చెప్పుకున్నాం, ప్రకృతిని మాయ అంటారు. పరమాత్మ యొక్క ప్రకృతి ఒక కుక్క అనమాట. కాబట్టి ఆ ప్రకృతికి కనుక నువ్వు లొంగిపోయావా, అంటే ఆ మాయ అనేటువంటి కుక్క కనుక లొంగిపోయావా, అది భయపడతా ఉంటుంది, నువ్వు భయపడతా ఉంటావు. అలా కాకుండా ఈ మాయ అనేటువంటి కుక్కకు అధిపతి అయినటువంటి ఆ పరమాత్మను కనుక నువ్వు పట్టుకున్నావా, ఇప్పుడు ఈ కుక్క, మాయ అనేటువంటి కుక్క నిన్నేమి చేయలేదు. కనుక ఇదిగో ఈ రకమైనటువంటి విషయాన్ని గట్టిగా తెలుసుకొని ఆ పరమాత్మనే ఆశ్రయించాలి. 5 భూతాలు, 3 అంతఃకరణాలు, 8 కూడా భగవంతుడి యొక్క ప్రకృతులు అని మనం చెప్పుకున్నాం. అందుకే మే ప్రకృతి, నా యొక్క ప్రకృతి అని అంటున్నాడు. ఈ 8 కూడా పరమాత్మ నుంచే వచ్చినాయి, ఇవి పరమాత్మ కన్నా వేరుగా. ఎట్లా వచ్చినాయి పరమాత్మ నుంచివి? భూమి. భూమికి కారణం జలం, జలానికి కారణం అగ్ని, అగ్నికి కారణం వాయువు, వాయువుకి కారణం ఆకాశం, ఆకాశానికి కారణం మనస్సు, మనసుకు కారణం బుద్ధి, బుద్ధికి కారణం అహంకారం. ఏమంటే మీరు ఊరికి కారణం అని చెప్తే నేను ఒప్పుకుంటానా? ఎందుకని ఇట్లా ఇవి కారణం అవుతున్నాయి? భూమికి కారణం జలం ఎట్లా? భూమికి కారణం జలం ఎట్లా? జలం నుంచి భూమి వచ్చిందా? వచ్చింది. ఎందుకని అంటే ఇప్పుడు మన శరీరం మీద బాగా ఎండాకాలంలో కానీ లేదంటే పరిగెత్తే కానీ చెమట పోస్తుంది. ఈ చెమట పోసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత కసేపు ఆగితే ఇక్కడ కనుక నలిపితే మట్టి వచ్చింది. అంటే ఏమైంది? జలం నుంచి భూమి వచ్చిందనమాట. మరైతే ఈ జలానికి కారణం అగ్ని. అగ్ని అంటే ఏమిటి? నిప్పు. కాబట్టి ఒక కట్టె, కట్టెల పొయ్యిలో కట్టె కాలుస్తూ ఉన్నాం, కట్టె బాగా మండుతూ ఉంది, మండితే ఏమంటే వెనక పక్క నీరు వస్తూ ఉంది. అంటే దేన్ని బట్టి వచ్చింది? నిప్పును బట్టి నీరు కాస్త వస్తుంది. అదే ప్రకారంగా అగ్నికి వాయువు, అంటే వాయువు కనుక వీస్తూ ఉంటే అగ్ని బ్రహ్మాండంగా మండుతూ ఉంటుంది. వాయువుకి ఆకాశం, ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, ఖాళీ ప్రదేశం ఉంటేనే వాయువు తిరగడానికి వీలవుద్ది. ఖాళీ ప్రదేశం లేకపోతే వాయువు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ స్తంభం లోపల వాయువు పెట్టుకుంటుంది, ఈ బయట అయితే వాయువు, గాలి ఉంటుంది. ఇక ఆకాశం, ఆకాశానికి మనస్సు, ఆకాశానికి మనస్సు సంబంధం ఏంటంటే ఆకాశాన్ని గుర్తించేది మనస్సే. ఆకాశం అంటే ఏమిటి? ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించేది ఏమిటి? కంటికి కనపడేది కాదు, అందుకని మనస్సు గుర్తిస్తుంది. సరే, మనసుకి బుద్ధి కారణం. ఎట్లా అంటే మనస్సు అనేటువంటి దేన్ని బట్టి పనిచేస్తుంది? బుద్ధిని బట్టి పనిచేస్తుంది. మరి బుద్ధికి అహంకారం. అహంకారం అంటే ఏమిటి? నేను నేను అనేది. ఆ నేను నేను అనేది ఒకటి ఉంటే కాదు, ఆ బుద్ధి అనేది కూడా ఒకటి ఉండేది. ఈ అహంకారానికి పరమాత్మ. అహంకారం అంటే ఎవరు? పరమాత్మే. పరమాత్మ దేహంలో కూర్చుంటే అహంకారం అవుతాడు, దేహంలో నుంచి వదిలిపోతే పరమాత్మ. ఈ దేహాన్ని పట్టించుకోకపోతే నువ్వు పరమాత్మ, ఈ దేహాన్ని పట్టించుకుంటే నువ్వు జీవుడు, నువ్వు అసలెవరు? పరమాత్మే. ఈ దేహాన్ని, దేహంలో కూర్చొని దేహాన్ని పట్టించుకున్నావు, అహంకారం అయ్యావు. ఈ దేహాన్ని పట్టించుకోవటం మానేశావు, నువ్వు పరమాత్మగా, అదే మోక్షం. కాబట్టి అహంకారం నుంచి ఈ బుద్ధి, పరమాత్మ నుంచి అహంకారం, అహంకారం నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మనస్సు, మనసు నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి. ఈ ప్రకారంగా ఈ అష్ట ప్రకృతులు పరమాత్మ నుంచే వచ్చి నామరూపాలతో కూడినటువంటి ప్రపంచం అంతా కూడా కార్యవస్తు. దీనికి కారణం పరమాత్మ. కార్యం కారణం. కార్యం అంటే మన ఎదురుగా కనిపించేది, కారణం అంటే మనకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు మనం ఇల్లు కట్టించుకున్నాం అనుకోండి, ఇల్లు మనకు కనపడుద్ది, కానీ కట్టినట్టు రోజు కనపడతాడు మనకి ఇక్కడ ఇల్లు మాదిరిగానే వాడు ఎక్కడో ఉంటాడు. అదే ప్రకారంగా కార్యం ఉన్నది అని అంటే కారణం ఉండాలి. ఇక్కడ బల్ల ఉంది, ఇది కార్యం. ఈ బల్లకు కారణం ఏమిటి? కారణమైనటువంటి వాడు ఒకటి తయారు చేసినటువంటి వాడు ఉండాలి. వాడు ఎక్కడున్నాడు కానీ మొత్తం మీద తయారు చేస్తేనే ఈ బల్ల అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఓ వాచి, ఈ వాచి ఉందంటే దీనికి ఒక కర్త ఉండాలి, దీన్ని తయారు చేసినటువంటి వాడు. బిల్డింగ్, బిల్డింగ్ని కట్టినటువంటి వాడు. పుస్తకం, ఈ పుస్తకాన్ని తయారు చేసినటువంటి వాడు లేదా రాసినటువంటి వాడు. అంటే ఈ ప్రకారంగా ప్రతి వస్తువుకి కూడా ఒక కర్త అనేటువంటి వాడు ఉండాలి, ఉంటాడు. అదేవిధంగా ఈ కనిపించేటువంటి సమస్తమైనటువంటి ప్రపంచానికి కూడా ఒక కర్త ఉండాలి. ఎవరా కర్త, ఎవరా కారణం? అతడే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ. అంటే ఆ పరమాత్మ కారణంగా ఈ ప్రపంచం అనేటువంటిది మన ఎదురుగా కనిపిస్తూ ఉంది. అంటే పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించి పోషించి లయం చేసేటువంటి వాడు. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ఈ మూడు రకాలైనటువంటి సృష్టి, స్థితి, లయాలని చేసేటువంటి వాడే పరమాత్మ. అదిగో ఇలా పరమాత్మ ఇలా చేయటానికి అతనికి ఒక శక్తి ఉంది. ఏమిటా శక్తి అంటే మాయాశక్తి. మాయాశక్తి అంటే ఏమిటండి అని అడిగారు అనుకో, చెప్పడానికి వీల్లేదు. అంటే ఇది ఇలాంటిది అని వర్ణించడానికి వీల్లేదు. చూడటానికి కనపడుద్దా? కనపడదు. చెప్పడానికి వీలవుద్దా? కుదరదు. అసలు ఉన్నదా? ఆహా, లేదండి. లేదా? లేకపోవటం ఏంటండి? అది కనపడతా ఉంది, ఉంది. అంటే దాని కార్యరూపంలో కనపడతా ఉంది. మాయా అనేటువంటిది యథార్థంగా కనపడదు, కార్యరూపంలో కనపడుతుంది, సాక్షాత్తుగా కనిపించదు. ఇప్పుడు మీరు నాకు కనిపించినట్టుగా, నేను మీకు కనిపించినట్టుగా మాయ కనిపించదు. మరి ఎట్లా కనపడుతుంది? కార్యరూపంలో. కార్యరూపంలో అంటే ఇప్పుడు మీ చేతిలో శక్తి ఉన్నదా లేదా అని అంటే ఉన్నదన్నారు. లేదు, నాకు చూపించండి అంటే చూపించడానికి కుదరదు. కానీ కార్యరూపంలో కనపడుతుంది. ఎట్లా? ఇదిగో అండి, పెద్ద బల్ల అవుతుంది. ఈ బల్ల మొత్తాన్ని ఎత్తి అవతలు పెట్టండి అంటే మొత్తం అవలేలగా ఎత్తి అవతలు పెట్టారనుకోండి. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీ చేతిలో శక్తి ఉందని అర్థం. అక్కడ చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు 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 కొమ్మలు అన్నీ ఉన్నాయి. మరి అది ఒక గాలి కనుక పడితే అది అటు ఇటు ఊగుద్ది. అది ఊగింది అని అంటే అర్థమైంది గాలి అనేది ఉన్నట్టు. గాలిని కంటికి కనపడుద్దా? కనపడదు. కానీ దాని కార్యరూపం కనపడుద్ది. ఏమిటా కార్యరూపం అంటే? ఆ గాలి వల్ల కదిలిపోయేటువంటి చెట్టుని మీరు ఎప్పుడైతే చూశారో, ఓ అక్కడ గాలి అనేటువంటిది ఉంటుంది అనే విషయం అర్థమైపోతుంది. ఈ విధంగా మాయ యొక్క ప్రభావం మాత్రం తెలుస్తుంది, కానీ మాయ అనేటువంటిది ఎవరికి కనపడదు. ఆ మాయ అనేటువంటిది నిజంగా లేనిదే, లేకపోయినా సరే దాని యొక్క ప్రభావం మాత్రం మనకు కనపడతా ఉంది. ఈ ఎనిమిది ప్రకృతులు కూడా ఇలా పరమాత్మ నుంచి వచ్చినాయి. ఎలా వచ్చినాయి? పరమాత్మ యొక్క సంకల్పం చేస్తే వచ్చినాయి. ఏమని సంకల్పం చేశాడు పరమాత్మ? ఏకోహం బహిష్యాం, నేను ఒక్కడిని అనేకం కావాలనుకున్నాడంట. ఇది సంకల్పం. ఒక్కడైనటువంటి పరమాత్మ నేను అనేకం కావాలని అనుకున్నాడు. ఎప్పుడైతే అనేకం కావాలి అని అనుకున్నాడో అంతే, ఆ సంకల్పం కారణంగా ఈ మాయాశక్తికి ఒక రకమైనటువంటి చలనం వచ్చింది, చైతన్యం వచ్చింది. ఎప్పుడైతే దీనికి చైతన్యం వచ్చిందో, దాని నుంచి ఇదిగో ఈ పంచభూతాలు, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా వచ్చేసి. ఎట్లాగని అంటే, మనం మామూలుగా ఒక విత్తనం నాటామనుకోండి, విత్తనం నాటితే ఏమవుద్ది? కొద్దిగా నీరు పోస్తే ఉబ్బుద్ది. ఆ ఉబ్బటమే అహంకారం. అహంకారం అంటే ఏంది? ఉబ్బటం. కాబట్టి అహంకారం, అది ఉబ్బటం. దాంట్లో నుంచి ఒక మొలక వచ్చింది. ఈ మొలక కనుక వస్తే, ఈ మొలక కనుక వస్తే ఏమవుద్ది? అదిగో ఆ మొలక మనకి అహంకారం తర్వాత వచ్చేటువంటి బుద్ధి, తర్వాత మొలక నుంచి కొమ్మ, అట్లా దానికి ఐదు శాఖలు, ఐదు శాఖలు పంచభూతాలు. ఈ ప్రకారంగా ఇదంతా కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది. కనుక మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మాయకు లొంగావా దుఃఖాలు, మాయను అధిగమించావా, మాయాతీతుడైనటువంటి పరమాత్మను కనుక పట్టుకున్నావా, శాశ్వతమైనటువంటి ఆనందం. అదే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి ప్రకృతిని కదిలించేటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో, పరాప్రకృతి ఏదైతే ఉందో, దాని గురించి మనం రేపు చెప్పుకుంటాం.